తగాదాలు వస్తాయి. భార్య భర్తకి ప్రియురాలు కూడా అవ్వాలి. అతని మనస్సును అంత ఆకట్టుకోవాలి. తన వినయంతో, తన సౌందర్యంతో, తన వాక్చాతుర్యంతో ఇప్పుడు సీతల ఆకట్టుకుంది. అటువంటి ప్రియురాలు దూరమైతే ఈయన మదన బాధతో బాధపడుతున్నాడనమాట. ఈ నాలుగు కారణాలు అద్భుతంగా వర్ణించారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక స్త్రీ తప్పిపోవటం వల్ల కరుణ, ఆ తర్వాత ఆమె తనను ఆశ్రయించుకున్న బంధువు అవ్వడం వల్ల ఆండ్రుశంశం అంటే దయ, మూడవది భార్య దూరం అయిపోయిన కారణం చేత శోకం, ప్రియురాలవ్వడం వల్ల విరహబాధ. ఈ నాలుగింటితో రాముడు కుంగిపోతున్నాడు. సీత సీత అని 24 గంటలు శోకిస్తూ ఉంటే మధ్య మధ్యలో చాలామందికి అనుమానం వచ్చిందిట, ఎంతైనా భార్య తప్పిపోతే కొంచెం బెంగుంటుంది కానీ 24 గంటలు ఏడవాలా, రాముడు కాముకుడేమో అనుకున్నారు మొదట్లో కొద్దిమంది అజ్ఞానులు. కానీ హనుమంతుడికి తెలుసు. ఎందుకు తెలుసో ఇప్పుడు చెబుతున్నాడు ఆయన. ఇన్ని లక్షణములున్న కారణము చేత సీత కోసం ఆయన అలమటించిపోతున్నాడు. మనం కూడా సీతలాగా జీవాత్మలం, ఇలాగే ఆయనని మెప్పించాలి. సీత ఎలా మెప్పించిందో, ఇక్కడ సీత అంటే ఒక భార్య కింద రక్కేయకూడదు, జీవులం మనం. జీవులం పరమాత్మని ఇలాగే నయము, ప్రియము, భక్తి, భయము, ఆపై చాలా భక్తి శ్రద్ధలతో అలంకారం చేసి, అలంకార ప్రియ విష్ణు అన్నారు కాబట్టి మనం అలంకరించుకుని ఆయన్ని పూజించి చాలా జాగ్రత్తగా చూసుకుంటే, ఉపాసన చేస్తే ఆయన మన కోసం ఈ నాలుగు లక్షణాలతో దిగొస్తాడు. ఇదే సీతారాముల సంబంధం అంటే జీవాత్మ పరమాత్మల సంబంధము. ఆ రకంగా రాముడు సీత కోసం అలమటిస్తున్నాడు, సీత ఆయన కోసం అలమటించటం వల్ల. జీవుడు తాను ముందు పరమాత్మని ప్రార్థిస్తే పరమాత్మ తానంతటా తానే దిగొచ్చేస్తాడు అనడానికి ఇది ఉదాహరణ అని సాధకులు చెప్పారు. కారణం అది. ఇప్పుడు రాముడు దుఃఖిస్తున్నాడు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడికి తీసుకురావడం ఎలాగా? సరే, మొత్తం మీద ఏదో రకంగా సీతను చూడగలిగాను నా అదృష్టం. ఇంతవరకు నేను వచ్చిన పనంతా విజయం అయ్యింది. అస్యా హేతో విశాలక్షికి ఎక్కడారా నుంచి వర్ణించాడు ఆయన, విజృంభించాడు హనుమంతుడు. ఈ ఒక్క సీత కోసం ఎంతటి ప్రపంచం కదిలింది. ఈ సీత కోసమే కదా రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో కలిసి చెట్లని పుట్టలని అడుగుతూ మొత్తం ప్రపంచమంతా తిరిగాడు. ఈ సీత కోసమే కదా మతంగ మహర్షి ఆశ్రమాన్ని పవిత్రం చేశాడు, శబరిని అనుగ్రహించాడు. ఈ సీత కోసమే సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. ఈ సీత వల్లే కదా ప్రపంచంలో ఎవరూ జయించలేని, ఆఖరికి రావణుడికి కూడా సింహస్వప్నమైన వాలి రాముని చేతిలోని బాణం నుంచి ఒక్క కోలతో నేల మీద కూలగొట్టబడ్డాడు. వాలి ఎందుకు చచ్చాడు? సీత వల్ల. సీత కోసం రాముడు అక్కడికి రాకపోతే వాలి చచ్చేవాడా? అఖండ వానర సామ్రాజ్యం సుగ్రీవుడికి వచ్చేదా? సుగ్రీవుడికి రాజ్యం దక్కిందంటే, అతని కష్టాలు దూరమయ్యాయంటే, వీరుడు వాలి చచ్చాడంటే ఈ సీతయే కారణం. ఈమె కోసమే కదా రాముడు 24 గంటలు నిద్ర విడిచిపెట్టాడు. ఈమె కోసమే మేము వానరులం మహాసైన్యంతో 4 దిక్కులకి బయలుదేరాం. ఈ తల్లి కోసమే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటి వచ్చాను. రాత్రంతా లంకానగరమంతా గాలించాను. గాలించి ఈమె కనిపించకపోతే చివరికి ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నాను. మొత్తం మీద నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ తల్లిని చూడగలిగాను. ఇప్పుడు నా కర్తవ్యం సగం పూర్తయింది. ఇప్పుడు నేను ఇక ఏం చెయ్యాలి అని మనస్సుతోటే రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఒక్కసారి మళ్ళీ వీళ్ళిద్దరు చోట పెట్టాడు. ఈమె చూస్తే చాలా కష్టాల్లో ఉంది. ఈమెను పలకరించడమా పలకరించకపోవడమా ఇలాంటి ఆలోచనలు ఉండగా తెల్లవారు స్వామిని తెలియజేస్తూ నగారాగంట టింగ్ 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 అని ఓగింది. రావణుడు లేచాడు. లేచి లేవగానే పూర్వం శతకోటి లింగాలకు అర్చన చేసేవాడని పరాశర సంహిత చెబుతున్నది. రావణుడు పరమశివభక్తుడని, సేతు మహాత్మ్యాది ఘట్టాల్లో కూడా రావణుడికి ఉన్న శివభక్తిని గురించి చెప్పారు. కానీ రామాయణంలో అన్ని లింగాలకు పూజ చేసినట్లేదు, వాడు శివభక్తి కలిగినవాడు అంతే. వాడు ఇతఃపూర్వం అంటే సీత రాణి క్రితం లేవగానే స్నానం చేసి శివార్చన చేసేవాడు. ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి అశోకవనానికి రావడం మొదలుపెట్టాట. అయినా వాడికి మోక్షమే వచ్చింది. ఏ బుద్ధితో వచ్చినా సీతాదేవి దర్శనం, మహాలక్ష్మి దర్శనం కనుక, శుభదర్శనం కనుక, ఆ జగన్మాత దర్శనం వల్ల వాడు చివరికి చచ్చాక కూడా రాముడి చేతిలో చచ్చి మోక్షమే పొందాడు. లేచి లేవగానే చకచక కాస్త అలంకారం చేసుకున్నాడు. ఆ శరీరం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాడు. ఆడవాళ్ళంతా కొంతమంది గొడుగు పెట్టారు. తెల్లని గొడుగు పెట్టింది ఒక అమ్మాయి, ఒక సుందరీమణి. కొంతమంది కరదీపికలు కాగడాలు పుచ్చుకున్నారు ఆయనకి వెలుతురు చూపించడానికి. ఆ కాగడాల వెలుతురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పుచ్చుకుని వస్తూ ఉండగా వింజామరు వీస్తున్నారు తెల్లని చామరాలు. కొంతమంది ఏమో గంధాలు చల్లుతున్నారు, కొంతమంది దారి పొడుగుతూ అతని స్తోత్రాలు చేస్తున్నారు, లాజీలు చల్లుతున్నారు, అందరూ సుందరీమణులే. ఇటువంటి కులీన స్త్రీలతో కలిసి ఆ కాగడాల కాంతిలో రావణుడు అశోకవనంలోకి అడుగుపెట్టడం హనుమత్స్వామి చూశాడు. రావణోయం మహాబాహురితి సంచింత్య వానరః, ఈ వచ్చేవాడు రావణుడే, ఈ మహాబాహువు అని ఆలోచన చేశాడు. ఈ జగన్మాత పుణ్యం క్షీణించితే భూమి మీదకి పడిపోయిన ఒక గ్రహంలాగా ఉంది, నక్షత్రంలాగా ఉంది. కష్టాలు పొందకూడదు, సుఖాలు పొందాలి. సుఖారహ కానీ ప్రస్తుతం దుఃఖ సంతప్త దేన వ్యసనాలతో ఉంది పాపం అటువంటి తల్లి. వ్యసనం అంటే కష్టం అని అర్థం. ఇక్కడ ఆనందం లేకుండా ఉన్నది. అటువంటి తల్లిని చూచి బాధపడ్డాడు. కాలం దురతిక్రమం అనుకున్నాడు. పైగా అమ్మవారి చుట్టూత ఎవరెవరున్నారు? మహాభయంకర రాక్షస స్త్రీలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. వాళ్ళంతా భయపెడుతున్నారు. ఓ వేళ్ళు పెట్టి ఏ సీత మారుతావా లేదా అంటున్నారు. ఒక ఆవిడేమో అనాస అసలు ముక్కే లేదు, ఒక ఆవిడేమో అతినాస పెద్ద ముక్కు, ఒక ఆవిడకి తిర్యంగనాస పక్షి ముక్కు అన్నమాట. ఇలా భయంకరమైన ముక్కులతోటి, ఒక్క కన్నుతోటి, రెండు కళ్ళతోటి, మూడు కళ్ళతోటి, దిక్కుమాలిన గాడిద పాదాలతోటి, ఒంటె పాదాలతోటి, పంది పాదాలతోటి, ఏనుగు పాదాలతోటి, గుర్ర పాదాలతోటి, ఇలాంటి రకరకాల పాదాలతోటి వికృతాకారాలతో ఉన్నారు. తల మీద వెండ్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి, ఈతముళ్ళల్లో ఉన్నాయి, ముళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టినట్టుగా ఉన్న ఇనపముండలలాగా. శరీరాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి, పెద్ద పెద్ద బొజ్జలతో ఉన్నారు. వేళ్లాడిపోతున్న నాలుకలు కొంతమందికి, ఇదిగో ఈ ముక్కు కళ్ళు అన్నీ ఏకమైపోయాయి. తల చుట్టూత కన్నున్నావిడ ఒక ఆవిడ, తల చుట్టూ ముక్కున్నావిడ ఒక ఆవిడ, ఇలా వంగిపోయి ఉంది ఒక ఆవిడ, అసలు తలకాయే లేకుండా కబంధంగా ఉంది మరొక స్త్రీ. ఇటువంటి భయంకర స్త్రీలని, వికృతకారిణులని, కళేవరాలతో పెద్ద పెద్ద కళేవరాలతో ఉన్నవాళ్ళని, తాగి మత్తెక్కిన వాళ్ళని, నిత్యం మాంసాహారం తిని 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 ఆ రక్తాలతో అసహ్యంగా ఉన్నటువంటి వాళ్ళని, దుర్గంధంతో ఉన్నటువంటి వాళ్ళని, నిరంతరం రావణాసురుడి మాట వినడం తప్ప మరెవరి మాట వినకుండా కనిపించిన వాళ్ళని బెదిరించే భయంకరమైన స్వభావం కలిగిన స్త్రీలని, వీళ్ళందరి మధ్యలో ఉండి రామా రామా అంటూ రామనామం తప్ప తనకి మరి ఏదీ కూడా ఆహారం లేకపోయినా బ్రతుకుతూ ఉన్న స్త్రీని, పరమపూజ్య స్త్రీని సీతని చూచాడు, ఆ రాక్షస స్త్రీలని చూచాడు. ఏం చేద్దామా అనుకుంటున్నాడు. ఇంతలో తెల్లవారుజామును తెలియచేస్తూ నగారా గంట మోగింది. ఇంకేముంది, గంట మోగగానే రావణుడు బయలుదేరి వచ్చాడు. ఆవిడకు ఒక ఆవిడేమో గొడుగు పట్టింది, కొంతమంది కాగడాలు పెట్టారు. ఈ కాగడాల వెలుతురో మహావేగంగా రావణాసురుడు భయంకర శరీరాన్ని ఊపుకుంటూ వస్తున్నాడు. మాషరాశి ప్రతీకాశం నిశ్శసంతం భుజంగవత్ అంటాడు ఇంతకు పూర్వమే వాల్మీకి మహర్షి. ఒక మినుము రాశిలో ఉన్నట్టు వాడు నల్లగా ఉన్నాడు. పెద్ద కళేబరం ఆ బొజ్జాగిద్ద వేళ్లాడిపోతున్నాయి. అటువంటి వాణ్ణి వాడు ఉఫ్ఫని గాలి విడిచిపెడుతూ ఉంటే 10 తలలు కలిగిన పాము పడగలతోటి బుసకొడుతున్నట్టుగా ఉంది. అటువంటి వాడు మహాకళేబరం ఊపుకుంటూ అక్కడికి వచ్చేశాడు. అతన్ని చూడడంతో కంగారు పడిపోతోంది సీత. రెండు చేతులు ఇలా వక్షస్థలం మీద పెట్టుకుని వక్షోజాలు కప్పుకుందిట. ఈ దుర్మార్గుడికి తన ముఖం కానీ తన వక్షస్థలం కానీ చూపించడం ఇష్టం లేక ముఖం కూడా పక్కకి తిప్పుకున్నది. అటువంటి సీతని రావణుడు చూశాడు, దగ్గరికి సమీపించాడు. మాం దృష్ట్వా నాగనాసోరు గూఘమానాస్తనోదరం అదర్శనమివాత్మానం భయాన్నేతుంతమిచ్చేసి, నన్ను చూచి ఎందుకు సీత కంగారు పడిపోతావు, నాగనాస ఊరు అన్నాడు. నాగ అంటే ఏనుగు, ఏనుగు తొండాన్ని నాగనాశం అంటారు, దానికి ముక్కదే గనక. ఏనుగు తొండాల్లాంటి ఊరువులు తొడలు కలిగిన సుందరీమణి ఎప్పుడూ కూడా నాగనాశూరు అనేది ఉత్తమ స్త్రీ లక్షణం అట. ఉత్తమ స్త్రీ తొడలు ఏనుగు తొండాల్లో ఉంటాయి, వృత్తంగా గుండ్రంగా మృదువుగా బలంగా ఉంటాయట. అంత మాత్రమే తొడలు చూశారని కాదు, విపరీతార్థాలు తీసే నీచులు ఉన్నారు కాబట్టి చెబుతున్నాం. ఉత్తమ స్త్రీ ముఖం చూస్తే ఆవిడ శరీర అవయవాలు ఇలా ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని ఇంకా ఉత్తమ స్త్రీలకు రూఢి అనమాట అది. అటువంటి ఓ పరమసుందరీమణి, ఎందువల్ల నీవు నీ వక్షోజాలు కప్పుకుంటావు, నీ ముఖం పక్కకి తిప్పుకుంటావు, నేనంత చూడ్డానికి పనికిరానా, అసలు నా మీద కనీసం దృష్టి కూడా ప్రసరించవా, నీ చూపులకి కూడా నోచుకోకుండా అయిపోయానా, ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు, నేనెంతో కామంతో నీ దగ్గరకు వస్తే నువ్వు నిష్కామవై నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు, ఇంకా రాముడు బతికున్నాడు అనుకుంటున్నావా, అరణ్యవాసం చేస్తూ సీత సీత అని అలమటించి ఈ పాటికే అడవులలో ప్రాణం విడిచిపెట్టుంటాడు లేదా తిరిగి తిరిగి నీరసపడి ఎక్కడో చతికిలబడి ఉంటాడు. నేను నిన్నిక్కడికి సముద్రం దాటించి తీసుకొచ్చి ఉద్యానంలో పెట్టా, ఇక్కడికి ఈగ కూడా రాలేదు, వస్తుందనుకోవడం భ్రమ. కాబట్టి రాముడు ఈ జన్మలో నీ దగ్గరికి రాలేడు. రాముడు రాకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఎప్పటికైనా నా భార్య అవ్వవలసిందే. ఇదిగో చూడు హాయిగా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు అనవసరంగా ఏకవేణి ధరాశయ్య స్నానం? ఎందుకు నువ్వు ఒక్క జడ వేసుకుంటావు, భూమి మీద పడుకుంటావు, ఆపై మలినమంబరం ధ్యానం, అది నిత్యం ఏదో ధ్యానంలో ఉంటావు, ఈ కుళ్ళిపోయిన పట్టే కట్టుకున్నావు, ఆపై అనవసరంగా ఉపవాసాలు చేసి నలిగిపోతున్నావు. నా మాట విను, హాయిగా స్నానం చెయ్యి, మంచి బట్టలు కట్టుకో, ఆనందంగా ఉండు. నీకోసం ఎన్నో రకాల పిండి వంటలు తెచ్చాను, మాంసాహారాలు తీసుకొచ్చా. గీతం నృత్యంచ వాద్యంచ, గీతాలు పాడుకుందాం చక్క, నృత్యాలు చూద్దాం, వాద్యాలు ఉన్నాయి, వీటన్నిటిని ఉపయోగించుకుందాం, నాతో కలిసి హాయిగా విహరించు. నీవు స్త్రీరత్నానివి, స్త్రీరత్నమసి మైవంభూ కురుగాత్రేషు భూషణం. నువ్వు నిజానికి స్త్రీరత్నానివి, అంటే ఆడవాళ్లలో శ్రేష్ఠురాలివి, పరమసుందరీయమణివి. రత్నశబ్దం శ్రేష్ఠతావాచకం. నీవు స్త్రీరత్నానివి, నేను పురుషరత్నాన్ని. ఆడవాళ్లలో నీ అంత గొప్పది లేదు, మగవాళ్లలో నా వంటి వాడు లేడు. అయినా నీ శరీరానికి ఆభరణాలు ఉంటే బాగుంటుంది, అసలే అందంగా ఉన్న నీవు అలంకరించుకుంటే ఇంకా బాగుంటావు. కాబట్టి చక్కగా ఆభరణాలన్నీ పెట్టుకో, వస్త్రాలు ధరించు, నన్ను పొందు, సుఖం పొందు, ఆనందం పొందు. ఇదిగో నీకోసం అవసరమైతే ఏదైనా చేస్తాను, నీ తండ్రి జనకుడి కోసం యావత్ ప్రపంచం తీసుకొచ్చిస్తాను, మండోదరుని నీ కాళ్ళ మీద పడేసి ఆమె చేత కూడా సేవ చేయిస్తాను. రాముడి విషయం మరిచిపో, నా మాట విను. ఇది ఇంకో మాట చెప్పనా, స్త్రీణాం యౌవన మధ్రువం అన్నాడు వాడు, పెద్ద సలహా ఇచ్చాడు. ఆడవాళ్ళకి ఎక్కువ కాలం యౌవనం ఉండదు, తొందరగా ముసలితనం కనపడుతుంది. మగాడి కంటే ఆడవాళ్ళు చాలా తొందరగా పెద్దవాళ్ళ కింద కనపడతారు. ఎంతకాలం ఉంటుంది ఈ యౌవనం, పాడు యౌవనం, ఇది పాడైపోకుండా హాయిగా నాతో కలిసి శయ్యాసుఖం అనుభవించు. నా మాట విను. ఇదిగో ఇక చారుస్మితే చారురతి చారునేత్రే విలాసిని, ఎంత సుందరమణివి, నువ్వు నవ్వితే బాగుంటుంది, అందంగా ఉంటాయి నీ కళ్ళు. విలాసిని, ఆ సౌందర్యాన్ని ఉపయోగించుకో. పీబ అంటే తాగు, విహర విహరించు, రమస్వ నాతో రమించు, భుంక్ష్వ భోగాన్, ఎన్నో భోగాలున్నాయి వాటిని అనుభవించు. మయి లల లలనే యథాసుఖం త్వం, ఇక నాతో హాయిగా ఏది రకాల సుఖాలున్నాయో అవన్నీ కూడా హాయిగా అనుభవించు. ఇదిగో ఈ పక్కన కుసుమిత తరుజాలాలు ఎన్నో ఉన్నాయి, ఆ వృక్షాలతో ఉన్న ఉద్యానవనంలో హాయిగా విహరించు, నీకోసం ఏదైనా చేస్తాను అంటూ పరిపరి విధాలుగా అవాకులు చివాకులతో ప్రాధేయపడుతున్నాడు రావణుడు. వింది సీతాదేవి, ఈ నీచుడితో మాట్లాడకూడదు, కానీ సమాధానం చెప్పకపోతే వాడు అక్కడే ఉంటాడు. అందుకని పాపం ఏడ్చింది, ఒక నీచుడు అలా మాట్లాడుతుంటే నీ మొగుడు చచ్చిపోతాడు, వాడు రాడు, నువ్వు నాతో తిరుగు హాయిగా అంటే అంత స్థాయి కలిగిన సీత లాంటి స్త్రీలకి పరమ దుఃఖం వస్తుంది. ఆర్త దీనస్వర దీన ప్రత్యువాచ శుచిస్మిత, ఆర్తురాలైపోయింది, కంఠంలో కూడా దైన్యం వచ్చేసింది, గద్గదమైపోయింది, దీనురాలైపోయింది. ఆవిడ సమాధానం చెప్పింది, ఆ సమాధానం చెప్పిన ఆవిడ శుచిస్మిత అన్నారు. శుచిస్మిత అంటే చిన్న చిరునవ్వు నవ్వేదని ఒక అర్థం, చక్కగా స్వచ్ఛంగా నవ్వేదని అర్థం. వ్యవహారంలో శుచిస్మిత అంటే స్వచ్ఛమైన నవ్వు కలది. నవ్వులు చాలా రకాలుంటాయి, పకపకా నవ్వుతారు కొంతమంది, డొక్కల్లో పొడిచి నవ్వుతారు కొంతమంది, అతిహాసం అపహాసం ఇలాంటి చాలా హాసాలు ఉన్నాయి. బలగొద్దు బాధేసి నవ్వేస్తారు కొంతమంది, ఆహాహా అని పగలబడిపోయి కింద పడిపోయి పైన పడిపోయి నవ్వుతారు. దిక్కుమాల నవ్వులు అన్నీ కాదు, కొన్ని విషపు నవ్వులు కొంతమంది ఇలా పెట్టి దిక్కుమాలను కూడా నవ్వుతారు, వాడు నవ్వాడంటే అవతోడు తెచ్చాడే, అటువంటి విషపు నవ్వు కాదు ఆవిడది. ఆవిడ నవ్వు కల్మషం లేని అత్యంత పవిత్రమైన స్వచ్ఛమైన నవ్వు. శుచి అంటే అగ్ని అని అర్థం సంస్కృతంలో. శుచిస్మిత అంటే ఆవిడ అగ్నిహోత్రం లాంటి నవ్వు నవ్వింది. అగ్నిహోత్రంతో పోలుస్తారు ఎప్పుడు ఆవిడ్ని, అగ్నిని కూడా భస్మం చేయగలిగిన నూత్న అగ్ని ఆ తల్లి అంటే. అంతటి పతివ్రత కాబట్టే ఒరే పిచ్చాడా ఆవిడ నవ్వు అగ్నిహోత్రంరా, ఆ తల్లి అగ్నిహోత్రంరా, ఆవిడ దగ్గరికి వెడితే సర్వనాశనం అవుతావురా అని రావణుడికి కవిగారు సూచన చేసినట్టుగా పదం వాడారనమాట. ఆవిడ నిజంగా పరమ శుచిస్మిత. ఆ తర్వాత ఆవిడ సమాధానం ఇవ్వాలి, కానీ దుఃఖంతో ఏడుస్తున్నది. దుఃఖార్త రుదతి సీతావేపమాన తపస్విని, దుఃఖంతో ఆర్తురాలైపోయింది, ఏడ్చింది రుదతి, అలా ఏడుస్తూనే ఉంది. వేపమాన కదిలిపోయింది, కంపించిపోయింది. చెట్లు కదిలిపోతాయే అలా కదిలిపోతుంది అనమాట, గాలేస్తే చిన్న చిన్న మొక్కలు కదిలినట్టు కదిలిపోతుంది పాపం. చింతయంతి వరారోగ పతిమేవ పతివ్రత తృణవల్తరత కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత. ఆ తర్వాత తల్లి ఆ దుర్మార్గుణ్ణి సమాధానమిచ్చి పంపించాలి, మాట్లాడాలి, కానీ వాడికి తనకి మధ్యలో ఏమీ అడ్డం లేవు. పరమపతివ్రతలైనటువంటి స్త్రీలు తమ మధ్యలో పరపురుషుడితో మాట్లాడేటప్పుడు ఒక తెర పెట్టుకుంటారు. ఇప్పుడు తెర లేదు, అంతఃపురంలో చాటును ఉండి మాట్లాడే అవకాశం లేదు. అందుకని తనకి వాడికి మధ్యలో ఒక గడ్డిపరకు అడ్డం పెట్టుకుంది. తృణం అంతరతకృత్వ, ఆ తల్లి అంతరత తృణం కృత్వ తనకి వాడికి మధ్యలో ఒక తెరలాగా అడ్డంగా పెట్టింది. ఏదో ఒక అడ్డం ఉండాలి కనుక, అలా గడ్డిపరకని పెట్టింది. ప్రత్యువాచ శుచిస్మిత, మళ్ళీ వాడాడు. ఆవిడ సమాధానం చెప్పిందిట శుచిస్మిత, ఇలా సమాధానం చెప్పింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నది, పూర్వం పతివ్రతలు ఏదో ఒక అడ్డం లేకుండా మాట్లాడేవారు కాదు, ఎవరితో పడితే వాళ్ళతో, ఎందుకంటే అవతల వాళ్ళలో నీతులు ఉండొచ్చు కనుక. ఇప్పుడిక్కడ గడ్డిపరక పెట్టింది. గడ్డిపరక పెట్టడంలో ఒరే మూర్ఖుడా, గడ్డిపరకతో సమానంరా, గడ్డేనయ్యా నీకంటే అని చెప్పడం ఒకటి, గడ్డితో మాట్లాడడం ఎంతో నీతో మాట్లాడడం అంత అని అంత చులకన భావం చేసింది వాడిని. వాడికి అర్థం అవ్వలేదు, కానీ స్త్రీలు చెప్పకుండానే సమాధానం చెబుతారు, అది అర్థం చేసుకోవాలి అజ్ఞాని కనుక వాడికి అది అర్థం అవ్వడంలా. అగ్నిహోత్రం లాంటిది ఆమె నవ్వు అంటున్నారే, అగ్ని గడ్డిపరకని ఇట్టే భస్మం చేస్తుంది. గడ్డిపరక మధ్యలో పెట్టుకుని చిరునవ్వు నవ్వుతున్నది ఆమె, శుచిస్మిత అయ్యింది ఆమె, అగ్నిలాంటి నవ్వు నవ్వుతున్నది. నిప్పు పొగ లేకుండా ఉంటే ఎలా వెలుగుతుందో అలా ఉందా నవ్వు అన్నమాట. అంటే గడ్డిపరకని బూడిద చేసినట్టు నేను ఎప్పుడో బూడిద చేయగలనురా, కానీ నాకు రాముడి అనుజ్ఞ లేదు, పతివ్రతని భర్తృనుజ్ఞ లేకుండా ఏమీ చేయకూడదు, పైగా నా భర్త వచ్చి నేను చంపాలి అని చెప్పకుండా చెప్పిందనమాట. ఆ తర్వాత అంది, ఒరే నీ మనస్సుని మార్చుకో, మత్తుడా పాపాత్ముడా, ఇంతటి కామం పనికిరాదు, నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు, వాళ్లల్లో ఎవరి వైపో నీ మనస్సును మరలించుకో, వాళ్ళు మాత్రం సుందరీమణులు కారా. నమాం ప్రార్థయితుం యుక్తం, ఇదిగో నన్ను ఇంక ప్రార్థించడం నీకు న్యాయం కాదు, ఇది మహాబాధ, నేనేమి అపకారం చేశాను నీకు. ఉపవాస కృశాం దీనాం నిరానందాం, ఉపవాసాలు చేసి చేసి కృశించిపోయాను, దీనురాలినైపోయాను, ఏ ఆనందం లేదు నాకు, తపస్సు చేసుకుంటున్నాను, నాయన నా మాట వినరా అనగానే రావణుడికి ఆగ్రహం కలిగింది. ఆ తర్వాత ఆవిడ అవేం పట్టించుకోవటంలా, చూడు ఇంతమంది సుందరీ స్త్రీలు ఉన్నారే, వీళ్ళల్లో ఎవరి మీదకైనా మనస్సు పంపించు, ఇదిగో రాముడు మరణించాడంటున్నావే, ఎప్పటికీ నా రాముడు సజీవుడే, ఎప్పటికీ ఆయనకి కష్టం లేదు, నేను ఇక్కడ ఉన్నానని రామలక్ష్మణులకి తెలియదు, కానీ తెలిస్తే ఆ క్షణమే నిన్ను సర్వనాశనం చేస్తారు, మూర్ఖుడ ఏమనుకుంటున్నావో, జాగ్రత్త. అహమౌ పైకి భార్య తస్యైవ వసుధాపతి, నేను రాముణ్ణి ఎలా విడిచిపెడతాను, అతనికి నేను భార్యని, ఆయనే ఆ భూవల్లభుడి, నా రామచంద్రుడి, నా ప్రభువే నాకు భర్త. దీనోవా యదివాహీనో సమే భర్త సమే గురు. భర్త అంటే ఏమిటి, వాడు దీనుడవ్వచ్చు హీనుడవ్వచ్చు, ఆయనే నా భర్త, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా గురువు, నా సర్వస్వం, నా దైవం ఆయన. ఇవాళ కష్టం వచ్చిందని భర్తను విడిచిపెట్టి, డబ్బు లేదని ఈ మొగుడిని విడిచిపెట్టి ఇంకో మొగుడిని పట్టుకుంటామా? అది మీ రాక్షస లక్షణమేమో, మాకు మాత్రం అది కాదు. ఒక్కసారి వీడు నా భర్త అనుకుంటే యావజ్జీవితం వాడితోటే గడుపుతాం, వాడు ఎటువంటి వాడైనా పర్వాలేదు. నా భర్త అరణ్యంలో ఉన్నాడు, తొందరలో ఇక్కడికి వస్తాడు, నేను ఇక్కడ ఉన్న విషయం ఆయనకి తెలుస్తుంది. వచ్చాడంటే నీ తలకాయలన్నీ యుద్ధరంగంలో తెగి నేల మీద పడిపోతాయి, మూర్ఖుడ పొట్లకాయలు నరికినట్టుగా నరికేస్తాడు నీ తలకాయలని, పనసకాయలు నరికి కింద పారేసినట్టు పారేస్తాడు. రామచంద్రుడు 14 లోకాలు ఎదిరించినా తన కోదండంతో జయించగలిగే మహాపరాక్రమవంతుడు. బ్రహ్మదేవుణ్ణైనా ఎదిరించవచ్చునేమో, ఇంద్రుణ్ణైనా ఎదిరించవచ్చునేమో, యమధర్మరాజు గారు లోకానికి వెళ్ళి తిరిగి రావచ్చేమో, కానీ రామబాణానికి గురైతే మాత్రం వెనక్కి తిరిగి రాలేవు. తొందరలో నీకు చావు తప్పదు, నా మాట విను, అది గుర్తుపెట్టుకో. ఇదిగో నీకోసం యమఘంటారవ మోగుతూనే ఉన్నది అని రకరకాలుగా హెచ్చరిస్తే సీతాదేవి వాక్కులు విన్నాడు, వాడు ఆగ్రహించాడు. సీత ఇంకా అజ్ఞానంలో పడి ఉన్నావు, అంటే రాముడు ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటున్నావా? ఈపాటికే రాముడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. ఏదో నీ మీద నాకు ప్రేమ వచ్చింది కాబట్టి అందువల్ల నిన్ను బతిమాలుతున్నాను. అసలు ఈ స్త్రీలకి, అందులో మనుష్య స్త్రీలకి ఎక్కడి నుంచి పెట్టాడో ఈ ఏకపతి వ్రతం, ఏకపతి వ్రతత్వమును? వామః కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబద్ధతే. ఒకే ఒక్క వ్యక్తిని ప్రేమించడం, ఈ కామం అది ఎలాగో బంధం లాంటిదన్నమాట. ఆ ఇరుక్కుపైకి అందులోంచి బయటికి రాలేక గిలగిల్లాడిపోతూ ఉంటారు. అలా వద్దు, నా మాట విను, నీకు అతని మీద వద్దు, నన్ను వరించు, హాయిగా అనుభవించు, రామలక్ష్మణుల్ని సంహరిస్తాను, ఇప్పటికే చావకపోతే అని రకరకాలుగా వాడి స్థాయిలో వాడు బెదిరించాడు. ఇంకా చెబుతున్నాను విను, ఇంద్రుణ్ణి జయించాను, యముణ్ణి జయించాను, దిక్కులన్నీ జయించాను, ఇక నీకు దిక్కెవరు? నీకు కావాలంటే అన్ని లోకాలలో ఉన్న నగలు నాణ్యాలు పట్టుకొస్తాను, ఈ సమస్త సంపదలు ఇస్తాను, సామ్రాజ్యం నీకు ఇస్తాను, నీ తండ్రి జనకుడికి ధారపోస్తాను కావాలంటే, ఒక్క నా మాట విని మనస్సు మాత్రం మరల్చుకొని నన్ను అనుగ్రహించు సీత, నా మాట కాదన్నావు చివరికి పతనం తప్పదు అని అంటూ ఉంటే సరిగ్గా ఆ సమయానికి ఒక తమాషా జరిగిందిట. అక్కడ చాలామంది సుందరీమణులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళందరికీ కొంచెం భయంగానే ఉంది. సీతాదేవి ఒక్కతైనా పతివ్రతగా ఉంటుందేమో మనందరం రావణుని భయానికి, వాడి సౌందర్యానికో సంపదకో లేకపోతే భర్తలు చచ్చిపోవటం వల్ల ఏదో రకంగా మొత్తం మీద మనం కాముకులమై మన ధర్మం తప్పాం, లొంగిపోయాం. నిజానికి వచ్చిన వాళ్ళంతా ఇష్టపడి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఇష్టపడి వచ్చారు, ఎక్కువ మంది తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి లొంగిపోయారు. లొంగిపోయి లోపల లోపల వీడి పతనాన్నే కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళంతా ఏం చేశారంటే వెనక నుంచి, సీత నువ్వు మాత్రం లొంగకేం, మేము ఎలాగో లొంగేం అనుభవిస్తున్నాం అని పెదవులతో కొంతమంది, చేతులతో కొంతమంది, చూపులతో కొంతమంది మొత్తం మీద సైగ చేశారు ఆమెకి. ఆమెకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఆవిడకి ఇంకా ధైర్యం వచ్చిందనమాట. ఇంతవరకు ఏమనుకుంది, ఇక్కడ తనకి ఎవరూ సపోర్ట్ లేరనుకుంది. ఇప్పుడు మొట్టమొదటగా అక్కడున్న స్త్రీమూర్తులు కొంతమంది ఈ పెదవులతో అయితేనే, వాటితో అయితేనే మొత్తం మీద సైగ చేసి ధైర్యం చెప్పగానే ఆవిడ ఉత్సాహం తెచ్చుకుని, ఓరి రావణ, ఈ లంకానగరంలో నీ హితం కోరుకున్న వాడు ఎవరూ లేరనుకుంటాను, ఒకవేళ ఎవరైనా హితం కోరి మంచి చెప్పినా నువ్వు వినవనుకుంటున్నాను, కానీ ఒక్క విషయం చెబుతున్నారు విను, నువ్వు ఎంత బెదిరించినా నా మనస్సు మారదుగాక, మారదు. ద్వావిమౌ పురుషవ్యాఘ్రౌ రాజపుత్రౌ అనిందితౌ. ఆ ఇద్దరు రామలక్ష్మణులు మహాపురుషాలు, మహామామూలు పురుషులు కాదు, పురుష వ్యాఘ్రౌ అంటే పురుష శ్రేష్ఠులు వాళ్ళు. ఈ సింహము, పులి ఇటువంటి శబ్దాలు, రత్న శబ్దాలు, పొంగవ శబ్దం, ఇవన్నీ శ్రేష్ఠతావాచకాలు. వాళ్ళిద్దరూ పురుష శ్రేష్ఠులు అనడానికి పురుష శార్దోలములు అని వాడాడు ఆయన. వాళ్ళు వేలు పెట్టి వంక పెట్టడానికి వీలు కాని వాళ్ళు, వేలెట్టి చూపించలేము, వాళ్ళల్లో ఏ దోషం లేదు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, వచ్చారో లంకాం భస్మీకరిష్యత, లంకా నగరాన్ని మొత్తం బూడిద చేసేస్తారు. ఆనాడు నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు, నా మాట విను. కానీ రాముడి దగ్గర ఒక లక్షణం ఉంది, అభయం ఇస్తాడు వెంటనే ఎంత నీచుడైనా వచ్చి అడిగితే. మా రాముడి లక్షణం ఏమిటంటే, ఎవడైనా ఒక్కసారి వచ్చి తవాస్మీతి చ యాచతే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రాముడు ఒక వరం ఇచ్చాడు అందరికీ, నాకు ఒక వ్రతం ఉందన్నాడు ఆయన. ఒకే ఒక్కసారి నేను నీవాడిని అంటే చాలు. వాడెవడైనా పర్వాలా, తవ అస్మి నేను నీవాడినై ఉన్నానంటే చాలు. సర్వభూతేభ్యః అభయం దదామి, సమస్త ప్రాణులకి అభయం ఇస్తానంటాడు ఆయన. అందుకే విభీషణుడిని కూడా రానివ్వడానికి గల కారణం అదే. ఆ రాముడికి నన్ను అప్పగించావంటే నువ్వు చెడిపోకుండా ఉంటావు, నా మాట విను అని పరిపరి విధాలుగా అంటూ ఉంటే ఏమీ రావణాసురుడు వినలేదు. పైగా నీ తలకాయలు తెగుతాయి, రాముడు చంపుతాడనగానే పళ్ళు పట్టపట్ట కొరికి ముష్టి ముద్యమ్మ పిడికిలు బిగించి మీదకు వస్తూ ఉంటే ధాన్యమాలిని అని పేరు కలిగిన ఒక సుందరి ఉంది అతని భార్యలో, చిన్న భార్య అన్నమాట. ఆ చిన్న భార్యామణి గారు వెంటనే ఆయన ఆపి, ఏమిటయ్యా వివర్ణయా మానుషయా కృపణయా, ఆ ఎదురుగుండా ఉన్న స్త్రీ ఎవరు? పెద్ద రంగు మాసిపోయింది, ముఖం పాలిపోయింది, కృపణ స్వభావురాలు, మనుష్య స్త్రీ. అటువంటి స్త్రీ మీద నీకెందుకు ప్రేమ? ఇదిగో నాతో హాయిగా భోగాలు అనుభవించు, నాతో భోగించు, నేను నువ్వంటే ఎంతో ఇష్టపడతాను అని చేత నా మాట విను. అతను జోలికాళ్ళ కానీ కౌగిలించుకుందిట ధాన్యవాలిని. వాడు పెద్ద పెట్టున నవ్వాడు, శరీరం ఇలా కదిలిపోయింది ఆ దెబ్బతోటి. ఆ తర్వాత సీత మీదకి వెళ్ళాలనే ఆ ఊహని తప్పించుకుని, అంటే చంపాలనుకున్న ఉద్యమాన్ని విడిచిపెట్టి అక్కడున్న రాక్షస స్త్రీలని ప్రలోభయామాస ప్రలోభ పెట్టాడు. ఏమని ఈ సీతని, ఈమెకి ఇప్పటికే సంవత్సరం గడువు ఇచ్చాను రాగానే, అందులో 10 నెలలు గడిచింది, ఇక 2 నెలలు ఉంది, ఆ 2 నెలల్లోనూ మనస్సు మార్చండి, బెదిరించండి. సీత ఇదిగో నీతో కూడా చెబుతున్నాను, నేను ఇక్కడికి వచ్చాక నీకు ఇచ్చిన గడువు ఇక 2 నెలల్లోకి వచ్చింది, ఈ 2 నెలలలోపు నీవు మనస్సు మార్చుకొని నా పానుపు మీదకి వచ్చావా సరే సరి, నన్ను భర్తగా అంగీకరించావా సరే సరి, లేదా మహానస గృహానికి పంపిస్తాను, అంటే వంటింటికి పంపిస్తాను, అక్కడ వంటవాళ్ళు చక్కగా కత్తిరించి నీ మెడ శుభ్రంగా కోసి అవయవాలన్నీ ముక్కలు ముక్కలు చేసి వండి వడ్డిస్తారు, నీ శరీరాన్ని నా శరీరంతో పొందలేకపోయినా కనీసం నిన్ను తిని ఆనందిస్తాను, ప్రేగులు తీసేస్తాను, లోపలున్న సమస్త అవయవాలు కూడా రకరకాల పిండి వంటలుగా మార్చుకు తింటాను, జాగ్రత్త అని బెదిరించాడు. రాక్షస స్త్రీలను హెచ్చరించాడు. ధాన్యమాలిని మొదలైన స్త్రీలతో కలిసి ఆ ప్రదేశం విడిచిపెట్టాడు. రావణుడు అలా వెళ్ళడంతో రాక్షస స్త్రీలు చుట్టుముట్టేశారట. ఏం సీత, రావణుడు అంటే ఎవరనుకుంటున్నావు? బ్రహ్మ మానస పుత్రుడు పులస్తుడు అనే ప్రజాపతి ఉన్నాడు, ఆ పులస్తుడి కొడుకు విశ్రవసుడు, ఆ విశ్రవసుడికి కైకసి అనే రాక్షస స్త్రీ వల్ల జన్మించిన జ్యేష్ఠుడి రావణుడంటే, అతడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందినవాడు, లోకాలన్నీ జయించినవాడు, పరమసుందరీముడులంతా ఆయన్నే వరిస్తారు, అసలు మమ్మల్ని కోరుకోవాలి కానీ మేమంతా అతన్ని వరిస్తాం, అతన్ని ఎందుకు వరించవు అంటూ ఒక స్త్రీ బెదిరించింది. అప్పుడు ఒక ఆవిడందుట, తతస్తు దుర్ముఖీ నామ రాక్షసి వాక్యమబ్రవీత్ యస్య సూర్యోన్నతపతి వీతో యస్య చ మారుతి. ఇదిగో సీత ఏమనుకుంటున్నావో నా మాట వినన్నది దుర్ముఖి అని ఆమె. భీతుడై గాలి సక్రమంగా వేచడం మానేస్తాడు, రావణుడంటే వాయుదేవుడికి భయం, సూర్యుడు కూడా రావణుడంటే భయపడి లంకా నగరం మీద ఎక్కువ ఎండ కాయడు, కానీ ఎంత ఎండ కావాలో అంతా ఇస్తూ ఉంటాడు, చంద్రుడు మొదలైన వాళ్ళు కూడా రావణుని మాట వింటారు. అటువంటి రావణుడి ఆజ్ఞని దిక్పాలకులు కూడా ధిక్కరించలేని రావణాజ్ఞని ఒక సాధారణ స్త్రీవు నీవు ధిక్కరిస్తావా? జాగ్రత్త, నీ ప్రాణాలు పోకుండానే నువ్వు అంగీకరించు రావణుని భర్తగా అని బెదిరించింది. మరొక ఆవిడ లేచింది, వికటానామ రాక్షసి వాక్యమబ్రవీత్, వికట అన్నది లేచింది. గంధర్వులు, నాగులు, యక్షులు, సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరూ కూడా రావణుని చేతిలో పరీభూతులైపోయారు, అతని చేతిలో పరాభవం పొందారు, ఓడిపోయి అలవటించిపోతున్నారు. ఎంతమందిని శాసించిన రావణుని మాటని కాదంటావా, ఆయన పానుపు అధిష్ఠించన్నది ఒకత్తి. ఆ తర్వాత ప్రగస అన్నదట, ఒరై ఏమిటి దీంతో మాటలు మనందరం కూడాను, ఒప్పుకుంటుందో ఒప్పుకుంటుంది లేదా మెడనొక్కి చంపేస్తానంది ఒక ఆవిడ. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావణుడికి నీవు భార్యవుకా అని బెదిరిస్తున్నారట. ఈలోపు మరొక ఆమె లేచింది, కింతమంతఃపురే సీతే. సీత, రావణాంతఃపురం ఎప్పుడన్నా చూసావు నువ్వు? ఎన్నో సంపదలకి పానుపులకి నిలయం, అక్కడికి వెళ్ళి హాయిగా సుఖంగా బహుమానాలు అందుకోక దేహసుఖం పొందక ఎక్కడో అడవుల్లో అలమటించిపోతున్న రాముడే నా భర్త అంటూ విలవిలలాడిపోతావేం, నా మాట వినన్నది ఒక ఆవిడ. చిచ్చి చిచ్చి, అసలు దీన్ని బతిమాలను ఎందుకు, ఎంత బతిమాలన మాట వినడం లేదు అన్నది ఒక ఆమె. అప్పుడు సీత ఏడుస్తూ, నా మాట వినండి, మీరు నన్ను ఏం చేసినా నేను రావణుణ్ణి వరించను, ఎందుకంటే మేము మనుష్య స్త్రీలం, ఏక భర్త ఏక సతి, ఇది మా నియమం. రాముడు నన్ను మాత్రమే భార్యగా చూస్తాడు, ఏకపత్ని వ్రతుడు. నేను, నా రాముడే నాకు భర్త, అన్యపురుషుణ్ణి కనీసం కన్నెత్తి కూడా చూడం, పన్నెత్తి పలకరించం. మీ రాక్షస స్త్రీలకి ఇవి నిత్యకృత్యాలయ్యి ఉండొచ్చు, పొద్దున్నో పెళ్ళి సాయంకాలం పెటాకులయ్యి ఉండొచ్చు, కానీ మాకు అలా కాదు. దీనుడైన హీనుడైన రాముడే నా భర్త, ఆయన్ని విడిచిపెట్టను అని పరిపరి విధాలుగా అంటూ ఉంటే అందులో అజాముఖి అని ఒక ఆవిడ లేచింది. ఈ సీతని బతిమాలడం ఎందుకు, ఎంత బతిమాలినా చెట్టెక్కి కూర్చుంటోంది, దీని పీకు నొక్కి చంపేస్తాను, దెబ్బతో పేడా పోతుంది అంది. ఇంతలో మరొక స్త్రీ అంది, ఇది బాగానే ఉంది, మన అందరం కలిసి రావణుడి దగ్గరికి ఎడదాం, ఈ సీతను చంపేశాక. రావణ సీత బెంగ పెట్టుకుని రామా రామా అంటూ ప్రాణం విడిచిపెట్టేసింది, చచ్చిపోయింది, ఏం చేయమంటామంటే రావణుడు చచ్చిపోయిందా, అయితే ఆ శవాన్ని తినేయండి అంటాడు. మనందరం కలిసి ఈ సీతను శుభ్రంగా వండుకు తినేద్దాం అనగానే, అయితే ఒక మాట అంది ఒకత్తి పక్కన, ఏమిటి, తర్వాత వాటాలకు కొట్టుకోకూడదు, యకృత్తు ప్లేహము అని లోపలు ఉంటాయి, కుడి ఎడమవైపు పొట్టలో ఇంత మెత్తని మాంసమొద్దులు ఉంటాయి, అది నాది అంది ఒకత్తి. మనుషులు బతుకుంటుగానే వాటాలు వేసేసుకుంటున్నారు, మొక్కజొన్న పొత్తు కింద భాగం నాకు పై భాగం నాకు అన్నట్టుగా. అందుకని ఒకత్తేమో మాంసముద్దలు కడుపులో ఉంది, ఆ ముక్కు చాలా బాగుంది, ముక్కుని ముక్కు బజ్జీ వేసుకుంటానంది ఒకత్తి. మిరపకాయ బజ్జీలు ఉంటాయి కానీ ముక్కు బజ్జీలు కూడా ఉంటాయి. రాక్షస స్త్రీలకు మన ముక్కును చూస్తే ఆ ముక్కు చక్క సన్నగా పొడుగ్గా ఉన్న మిరపకాయ అన్నమాట, దీన్ని కోసి శనగపిండిలోనూ ఇంకో మిరపపిండిలోనూ వేసేసి బజ్జీ వేసుకుంటారు మైసూరు బజ్జీలు తినట్టే వాళ్ళకి. ఇంకొకత్తి లేచింది, ఆ ముఖం నాది అంది, చేతులు నా ఉన్నారు ఒకళ్ళు, చేతులు కొంచెం పొడుగ్గా ఉంటాయి అన్నమాట, అంచేది ఇంకొంచెం పెద్ద బజ్జీ ఇది, ఇలా మొత్తం అవయవాలన్నీ పంచుకోవడం మొదలెట్టారు. ఇంతలో ఒకత్తి అంది, శూర్పణఖ అని, ఈ శూర్పణఖ రావణుడి చెల్లెలు శూర్పణఖ కాదు, ఇంకో శూర్పణఖ, అసలు నఖము అంటే గోరు, శూర్ప అంటే చేటల్లాంటి పెద్దవైన అని అర్థం, శూర్ప నఖ కలిస్తే శూర్పణఖ అవుతుంది, అంటే చేటల్లాగా పెద్దగా ఉన్న గోళ్ళు కలది అని అర్థం. అసలు ఆ శూర్పణఖకి అంతంత గోళ్ళు ఉండేవిట, ఆ గోళ్లతోటి గిల్లితే దెబ్బకి చచ్చాడే, దాని భర్త అంతకు పూర్వం రావణుడి చేతిలో చచ్చాడు కానీ వాడు బతుకుంటే ఎప్పుడో గిల్లి చంపేసిది, అంత పెద్ద గోళ్ళు దానికి. అటువంటి ఇంకో పెద్ద గోళ్ళు కలిగిన ఈ శూర్పణఖ అనేదండి మనందరికీ కులదేవత నికుంభిల, ఆ నికుంభిలాదేవి దగ్గరికి వెళదాం. సురాచ అనీయతాం క్షిప్రం, అక్కడికి కళ్ళు తీసుకురండి తొందరగా, రకరకాల మాంసాలు తీసుకురండి, ఆ మాంసంతో ఈ సీతా మాంసం మానవ మాంసం కలుపుదాం. అదేమిటో తెలియదు, ఈ రాక్షస స్త్రీలకి మనిషి మాంసం అంటే బాగా ఇష్టం, మామూలు మాంసం కంటే అనమాట, అందులో ఏదో రుచి ఉంటుంది వాటికి, దానికి అలవాటు పడి ఉన్నారేమో, అందుకని ఈ మానవ మాంసాన్ని అందులో కలిపి చక్కగా కళ్ళు తెచ్చుకుని కళ్ళు తాగుతూ ఈ మాంసం ముక్కలు తింటూ ఉంటే ఓహోహో స్వర్గానికి పెత్తాడు, దూరంలో ఉండం కాబట్టి ఆ పని చేద్దాం, తర్వాత వాటాల కోసం ముందే కొట్టుకోకండి, అందరం పని చేసుకుందాం అంది. ఆ తర్వాత నృత్యం చేద్దాం హాయిగా ఈ మాంసం అంతా తినేశాక, ఇష్టం వచ్చినట్టు రావణుణ్ణి వరించమంటే వరించనంటుందా అని బెదిరించింది ఒకత్తి. ఇలా అందరూ తరోరకంగా బెదిరిస్తూ ఉంటే ఆవిడ దుఃఖించింది. న శర్మలేభే దుఃఖార్త రావణే న చతర్జిత, సీతాదేవి రావణుని చేత బెదిరించబడింది, ఇప్పుడు రాక్షస స్త్రీలు బెదిరిస్తున్నారు, దాంతో పదే పదే దుఃఖించింది. అయ్యయ్యో రామచంద్ర ప్రభువు నన్ను కాపాడింది, అమ్మా కౌసల్య అత్త నేనిక్కడ అలమటించిపోతున్నాను, నా కష్టం నీకు తెలియదా అంది. లక్ష్మణ నాయన నిన్ను అవమానించాను, అదిగో ఆ ఫలితం అనుభవిస్తున్నానంటోంది. ఇలా పదే పదే ఏడుస్తూ ఉంటే రాక్షసులు, ఆ రాక్షస స్త్రీలు మాత్రం ఏం జాలి చూపించట్లేదట, మళ్ళీ వచ్చారట ఆవిడ దగ్గరికి. ఇదిగో మా మాట విను, నగలు అలంకారం చేసుకో, లేకపోతే పేక నొక్కేస్తాం చంపేస్తామని కళ్ళు ఎదిరించి బెదిరించి తర్జించి రకరకాలుగా వికృత రూపాలు చూపించి మొత్తం మీద సీతాదేవిని బెదిరిస్తూనే ఉన్నారు. ఇంతలో ఓసి దుష్టురాలా, పరమాచార్యుడు పూజ్యుడు బ్రహ్మవంశస్థుడైన రావణుడి కంటే గొప్పవాడు ఈ సృష్టిలో ఎవడుంటాడే, అటువంటి రావణుణ్ణి కాదంటావా, నీకేం బుద్ధి లేదా, వివర్ణ మనుష్య స్త్రీ, నీ లక్షణాలు ఇవే కదా అన్నది మరొకత్తి. ఇవన్నీ వింటూ పదే పదే దుఃఖిస్తూ ఉంటే ఇంతలో ఒక ఎత్తు కొంచెం పక్కకి చేరి సముదాయిస్తున్నట్టుగా క్షిప్రం వైవస్వతం దృష్ట్వా. ఈ రావణుడు ఎంత వీరుడో తెలుసా? వైవస్వతుడు అంటే యమధర్మరాజు అని అర్థం. వివస్వ అన్నంటే సూర్యుడు, ఆయన కొడుకు కనుక యమధర్మరాజుకు కూడా వైవస్వతుడు అనే పేరు. ఆ సూర్యుడు కొడుకు కాబట్టే ఇప్పుడు నడుస్తున్న మనువు గారి యొక్క కాలం ఉన్నదే, ఆ మనువుకు కూడా వైవస్వత మనువు అని పేరు వచ్చింది. అసలు పేరు ఆయన పేరు శ్రాద్ధదేవుడు, కానీ వైవస్వతుడిగా స్థిరపడిపోయాడు. అదిగో ఆ వైవస్వతుడు ఉన్నాడే యముడు. అలా చూసి చూడగానే ఉణికిపోయాడు రావణుడు. అంటే నిమిషాలలో యమధర్మరాజును కూడా జయించిన వీరుడు మా రావణుడు. అంటే ఇక ఆయన కొడుకున్నాడు. ఇంద్రుణ్ణి పట్టి బంధించి కాళ్ళ మీద పారేశాడు, తండ్రి కాళ్ళ మీద. ఇంతటి వీరులు ఈ లోకంలో ఉండి వీరాధి వీరులైన ఈ పురుషుల్ని కాదని ఎక్కడో మనుష్యుడు ఉన్నాడంటావు, నా మాట విను, బుద్ధి మార్చుకో. ఇంతవరకు ఏదో లొంగేవు ఆ రాముడికి, ఇక ఆయన్ని విడిచిపెట్టు, ఈసారి రావణునికి లొంగిపో. ఎన్ని సుఖాలు అనుభవించవచ్చు, ఇంద్రుణ్ణి జయించి స్వర్గసింహాసనం ఆక్రమించిన మా రావణుడు అక్కడున్న వస్తువులన్నీ ఇక్కడికి తీసుకొచ్చేశాడు. నువ్వు స్త్రీరత్నానివి, నిన్ను తీసుకొచ్చాడు. నువ్వు ఎంత గెంజుకున్నా తిరిగి నీ రాజ్యానికి వెళ్ళలేవు, ఇక్కడ ఉండి సుఖపడడం నేర్చుకో, నా మాట విను, లేదా హాయిగా మా చేతిలో చావు అంటూ ఉంటే, ఇంతవరకు అందరూ రకరకాల మాటలు అంటున్నారు, నిన్ను చంపేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు, ఇవన్నీ దూరంగా ఒక ఆవిడ వింటూ నిద్రపోయిందిట. త్రిజట అంటారు దానిని. ఆ త్రిజట వృద్ధ, కొంచెం వయస్సు మళ్ళినది పెద్ద ఆవిడ. నిద్రపోతున్నది కాస్త హఠాత్తుగా ఉలిక్కిపడి లేచింది, అక్కడికి వచ్చింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరంతా సీతని పదే పదే బెదిరిస్తూ ఉన్నారు, ఇదిగో ఇక సీతని బెదిరించకండి. ఆత్మానం తారకారాధ్యాన్న సీతాం భక్షయిష్యత, ఇదిగో కావాలంటే మిమ్మల్ని మీరు తినండి, నన్ను తినేయండి, కానీ పొరపాటును కూడా సీతని చంపేస్తాను తింటామని బెదిరించకండి కావాలంటే. ఇదిగో జనకస్య సుతాం ఇష్టాం సృషాం దశరథస్య చ. ఈ సీత ఎవరు? జనకుడికి చాలా ప్రీతిపాత్రురాలైన కూతురు, దశరథునికి ప్రీతిపాత్రురాలైన కోడలు. ఈ సీతాదేవిలో ఏ దోషం లేదు. నేను ఎందుకు చెబుతున్నానో వినండి. స్వప్నో దృష్టో మయా హృద్యో దారుణో రామహర్షణ, ఒకనొక భయంకరమైన శరీరానికి గగుర్పాటు కలిగించే కలని చూచాను నేనందంతే. స్వప్నో హృద్య మయా దృష్టో దారుణో రామహర్షణ అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునే, శరీరం గగుర్పాటు కలిగించే కలను చూచాను. ఆ కలని బట్టి చూస్తే రాముడికి జయం, సీతాదేవి రాముణ్ణి కలుసుకోవడం ఖాయం, మన రాక్షసులకి వినాశనం దాపురించడం ఖాయం. అటువంటి భయంకరమైన కల చూచాను తెల్లవారుజామున పైగాది. మరి కాసేపట్లో సూర్యుడు ఉదయించబోతున్నాడు, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని శాస్త్రం చెబుతున్నది. అంచేత కళ చూశానడగానే వాళ్ళంతా కంగారు పడి ఏం చూసామని అడిగారట. ఇక్కడ మనం బృహస్పతి యొక్క స్వప్నాధ్యాయాన్ని ముచ్చటించుకోవాలి. పరమపూజ్యుడు బృహస్పతి స్వప్నాధ్యాయము అని ఒకటి రాశాడు, అదే ఇప్పుడు అందరికీ ప్రామాణికం. ఎవరైనా తమ తమ కావ్యాల్లో ఆయన ఉదాహరణ ఇవ్వకుండా అసలు రోజులు నడవన్నమాట. కళలు ఫలిస్తాయా లేవా అని అందరికి అనుమానమే కదా. ఫలిస్తాయి, ఆరోగ్యవంతుల కళలు ఫలిస్తాయి అది ఆయన చెప్పిందనమాట. ఏమిటా శ్లోకము అంటే, వాతకం పిత్తకంచై వచింతితంచ అనువర్జయేత్. మనిషికి వాతరోగం కానీ పిత్తకం అంటే పైచ్య రోగం కానీ ఉంటే ఆ కళ ఫలించదు. ఆరోగ్యవంతుడి కళ అయితే ఖచ్చితంగా ఫలిస్తుంది. తర్వాత కలియుగంలో ఎక్కువ మంది మానవులకి అంతో ఎంతో వాతము పైచ్యము ఉంటుంది కనుక కలియుగంలో మానవులకి కళలు ఫలించకపోవడానికి అసలు కారణం. అంతో ఎంతో పైచ్యం లేని వాడేవాడు, మానవులంటేనే పైచ్యంతో ప్రకోపంతో ఉంటారు కనుక వీళ్ళకి ఎక్కువగా కళలు ఫలించట్లేదు. కానీ సాధారణమైన ఆరోగ్య స్థితిలో ఉంటే అప్పుడు వస్తే కళ ఫలిస్తుంది. వాత పిత్త రోగములున్న వాళ్ళకు వచ్చే కళ ఫలించదు, అనారోగ్యవంతుల కళ ఫలించదు. చింతితంచ అనువర్జయేత్, పగలు ఒక వస్తువుని బాగా తలుచుకున్నాం, అది రాత్రి కళ్ళలోకి వచ్చింది, అది ఫలించదట. ఒక వ్యక్తి పగలు ఒక కారును చూశాడు, మార్కెట్లోకి కొత్తగా వచ్చింది కారు, ఎర్ర కారు, ఎర్ర రంగుతో ఉంది, భలే ఉంది కారు కారు అనుకున్నాడు. ఈ కారు కారు అనుకుంటూ రాత్రి నిద్రపోగానే కళ వచ్చింది, కళలో ఎవడో పట్టుకొచ్చి ఇదిగో నీకు కారు ఇస్తున్నాను అన్నట్ట. ఈ కళ ఫలించదు. ఎందుకని అంటే వీడు చింతితంచే దాన్ని ఆలోచిస్తూ పడుకున్నాడు కనుక. తనంత తాను కలొస్తే ఫలిస్తుంది, పదే పదే ఒక వస్తువుని మనం ధ్యానం చేస్తే, ఆ ధ్యానం చేసిన వస్తువు రాత్రి కల్లోకి వస్తే ఆ కల ఫలించదు. ఆరోగ్యవంతులకి పట్టించుకోకుండా ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చిన కళలు మాత్రం ఫలిస్తాయి. ఇందులో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో వచ్చే కళ 7 లోపు ఫలిస్తుందిట. ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కున్నట్టుగా రాత్రి 9-12 గంటల మధ్యలో కలొస్తే ఓ సంవత్సరం తిరిగేసరికి వీడు ఇల్లు కట్టడం మొదలెడతాడనమాట. లేదా కట్టిన ఇల్లైనా కొంటాడు, లేదా హౌసింగ్ లోన్ గ్యారంటీగా శాంక్షన్ అయిపోతుంది. గ్రాడ్యువల్గా 2 ఏళ్లకో 3 ఏళ్లకో మొత్తం మీద వాడి కళ సాఫల్యం చెందుతుంది. 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో వచ్చిన కళ 6 నెలల్లో, 2 నుంచి 3 మధ్యలో వచ్చే కళ 3 నెలల్లో, 3 నుంచి 4 గంటల మధ్యలో వచ్చే కళ ఏమో కేవలం మాసంలో, తెల్లవారుజామున వచ్చే కళ తొందరగాను, కళ రాగానే వెలుగు వస్తే చాలా క్షిప్రకాలంలో అంటే 1-2 రోజుల్లోనూ ఫలిస్తాయన్నమాట. ఇవన్నీ నియమాలు చెప్పారు. కానీ పొరపాటును కూడా ఏ వస్తువుని పదే పదే ధ్యానం చేసి మాత్రం పడుకోకూడదు, అలా తలుచుకుంటే ఆ వచ్చిన కళ మాత్రం ఫలించదు. ఇక ఏవి మంచి కళలు, ఏవి చెడ్డ కళలు? ఆరోహణం గోవృషకుంజరాణం ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం విష్ఠానులేపో రుదితం మృతంచ స్వప్రేష్వగమ్యాగమనంచ పుణ్యం. ఇప్పుడు చెప్పబోయే కళలన్నీ త్రిజటుకు వచ్చాయి కూడా, బృహస్పతి చెప్పినవన్నీ కూడా. అసలు ఏ కళ వల్ల లాభం వస్తుందో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఆరోహణం అంటే ఎక్కడం, దేనిని ఎక్కితే? గో ఆవునెక్కినట్టు కళ వచ్చిందంటే, ఆవునెక్కి తిరుగుతున్నట్టు కళ వస్తే అటువంటి వాడికి తొందరలో ఒక మంచి పదవి వస్తుంది. హఠాత్తుగా ఏ హైదరాబాద్ మేయర్ గారు వచ్చి రేపటి నుంచి నువ్వే మేయర్ అంటారన్నమాట వాడిని. ఈవిడ హాయిగా మేయరో లాయరో అయ్యి సుఖంగా బతుకుతాడు. వృష ఎద్దునెక్కినట్టు కలొచ్చిన మంచి పదవి వస్తుందన్నమాట. కుంజరాణం అలాగే ఏనుగులు ఎక్కినట్టు కలొచ్చిన, ఏనుగు మీద ఎక్కి తిరుగుతున్నట్టు కలొస్తే ఆ ఏనుగు కూడా తెల్ల ఏనుగు కానీ లేక 4 దంతాలతో ఉన్న ఏనుగు కానీ వచ్చిందో, వీడు యావత్ ప్రపంచంలో చాలా ప్రసిద్ధి పొందే పదవి పొందుతాట. హఠాత్తుగా ఏ ఒబామా వచ్చేస్తాడు, నీవే రేపటి నుంచి అమెరికా ప్రెసిడెంట్ అంటారు, వీడు హాయిగా ప్రెసిడెంట్ అయిపోవచ్చు. ఇలా మహాపదవులు వస్తాయన్నారు. వరుసగా ఏమిటి? ఆవు, ఎద్దు, ఏనుగు ఎక్కినట్టు కలొస్తే పదవి. ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం, భవనం ఎక్కినట్టు కలొస్తే, మంచి బిల్డింగ్ పైకి ఎక్కి కూర్చున్నట్టు కలరావాలి, అలా వచ్చిందంటే వాడికి కూడా పదవియో సంపదలో వస్తాయట. బిల్డింగ్ ఎక్కి కిందకి దూకినట్టు కలొచ్చిందంటే ఉన్న సంపదలో పోతే వీడు తొందరలో టిక్కెట్ పుచ్చుకుంటాడు, వీలునామా రాసేసుకోవచ్చు. శైలాగ్ర కొండ శిఖరం పైకి ఎక్కినట్టు కలొచ్చిందంటే వాడు కూడా జీవితంలో చాలా పైకి వస్తాడని అర్థం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ దూకినట్టు కలొస్తే ఇందాకే చెప్పినట్టు వెళ్ళిపోతాడు వీడు తొందరలో. కొండెక్కినట్టు రావడం చాలా మంచిది. దీపం కొండెక్కినట్టు రాకూడదు, కానీ వీడు కొండెక్కి కూర్చున్నట్టు కల రావడం మంచిది. వనస్పతీనాం, చెట్లెక్కినట్టు కలొస్తే, పాలు కారే చెట్లెక్కితే మంచిది, కానీ చెట్టు ఎక్కాక పాలు కారకూడదు చెట్టుకి, అది మాత్రం వెళ్ళి అసభ్య సూచన అన్నమాట. వనస్పతి అంటే మామూలు చెట్టు అని అర్థము ఉంది, పనస చెట్టు అని అర్థం ఉంది. పనస చెట్టు ఎక్కినట్టు కలొస్తే కూడా వాడికి మంచి సంపదలు రావడమో పదవో ఏదో వస్తుందన్నమాట. విష్ఠానులేపక, ఒళ్ళంతా మలం పూసుకున్నట్టు కలొచ్చిందంటే, ఓ చిన్నపిల్లవాడు అక్కడ వెళ్ళాడనుకుందాం మలం, ఆ మలం ఒంటికి పూసుకున్నట్టు కలొచ్చిందంటే వీడికి శీఘ్రకాలంలో బాగా బంగారం బోలేనంత బంగారం వచ్చి పడిపోతుంది. మనకు బంగారం రావాలంటే, సంపదలు రావాలంటే కళలో మలం పూసుకున్నట్టు, మలమే కేవలం, బురద కాదు మళ్ళీ. రుదితం, ఎవడన్నా ఏడుస్తున్నట్టు కలొస్తే, ఆ ఏడ్చినవాడిని మనం చూస్తే ఏడ్చినవాడు 100 ఏళ్ళు హాయిగా బతుకుతాట. మృతంచ, మనకి ఎవరి మీద ప్రేమ ఉంటే వాడు చచ్చినట్టు కళ రావడం మంచిదన్నారు. ఎవడైనా కళ్ళలో చచ్చిపోయినట్టయితే, వాడు శవంగా కనపడితే వాడు కూడా 100 ఏళ్ళు హాయిగా బతుకుతాడు. అసలు శవం కళ్ళలోకి రావడం చాలా మంచిది, అది పుణ్యమని కూడా అన్నారు. స్వప్నేష్వగమ్యాగమనంచ పుణ్యం, కళలో వెళ్ళకూడని చోటికి వెళితే పొందరాని స్త్రీని పొందినట్టు కలొచ్చిన, లేక స్త్రీకి అయితే పొందరాని పురుషుణ్ణి పొందినట్టు కలొచ్చిన, అది చాలా పుణ్యము అన్నారు. వెళ్ళకూడని చోట్లు కొన్ని ఉంటాయి, వాటి గురించి చెప్పడం కూడా అనవసరం. అటువంటి చోటికి వెళ్ళినట్టు కళ్ళలో వస్తే మాత్రం మంచిది, కళ్ళలో ఈ చెడ్డే మంచి అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏం చెప్పారు, వరుసగాను తెల్లని వస్త్రములు కనపడితే, తెల్లని బట్టలు కనపడినా, తెల్ల బట్టలు కట్టుకున్న వ్యక్తి కనపడినా మనకి పదవి అయినా వస్తుంది. తెల్ల బట్టలు కట్టుకున్న వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి తొందరలో ఏదో తెలియని ఆధిపత్యము, సంపదలో కీర్తి వస్తాయి. ఆడవాళ్ళు పసుపచ్చని బంగారపు వస్త్రం కూడా కట్టుకున్నట్టు కలొస్తే మంచి సౌభాగ్యం పొందుతారు. చంద్రుణ్ణి స్త్రీ తన కొంగుతో తుడిచినట్టు వచ్చిందంటే, చంద్రుడు ఆకాశంలో వెలిగిపోతున్నాడు, ఇంతలో స్త్రీ అక్కడికి వెళ్ళిందిట, తన కొంగుతో చంద్రుడిని తుడిచిందిట. అలాంటి ఆవిడ తన భర్తతో కలిసి సింహాసనం మీద కూర్చుంటుంది. తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుంటే పక్కన ఉంటుంది అని అర్థం అనమాట. భర్త హఠాత్తుగా సీఎంఓ పిఎంఓ అయిపోతాడు, ఈవిడ కూడా పక్క నుండి హాయిగా చూస్తుంది. మొగుడు ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఈవిడ కూడా అమెరికా ఫ్రీ కదా టిక్కెట్లు, హాయిగా పదవుల్లో ఉంటే ఎన్ని లాభాలు, భర్తతో పాటు అన్ని దేశాలు ఫ్రీగా తిరగచ్చు. ఈ వంకతోటి స్వాగతాలు వస్తాయి. అంచేత చంద్రబింబం తొడవడం మంచిది, అలాగే కొంగుతో సూర్యుడిని తొడవడం మంచిది. నక్షత్ర మండలంలో ప్రయాణం చేయడం మరీ మంచిది. భార్యాభర్తలు పరివారంతో కలిసి తిరుగుతున్నట్టు కలొస్తే ఆ ఇల్లంతా దాస దాసీ జనాలతో పనివాళ్లతో నిండిపోయి చాలా సౌభాగ్యంతో ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా కలలో గాడిద వచ్చిందంటే ఈ వ్యక్తి, ఆ గాడిదను చూసిన వ్యక్తి తొందరలో వెళ్ళిపోతాడు. లేదా ఎవడైనా గాడిద మీద ఎక్కినట్టు కలొచ్చిందంటే గాడిద మీద ఎవడెక్కాడో వాడు తొందరలో బూడిదైపోతాడు, చస్తాడని అర్థం. ఒంటి మీద ఎక్కినట్టు కలొచ్చినా, గాడిద ఎక్కినట్టు వచ్చినా, మొసలినెక్కినట్టు వచ్చినా, పందినెక్కినట్టు వచ్చినా, ఎవరు ఎక్కారో కలలో వాళ్ళు తొందరలో వీలునామా రాసేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండొచ్చు అన్నమాట. ఇది రావణాసురుడు వాళ్ళు అలాగే ఎక్కినట్టు కలొచ్చింది ఆవిడికి, అందుకే వాళ్ళందరూ పాపం వెళ్ళిపోయారు తర్వాత కేవలం 2 నెలలు తిరగకుండానే. కళ్ళలో ఇవి కనపడకూడదు. బురద గుంటలో పడిపోయి బురద తాగినట్టు కలొస్తే, మలం పూసుకున్నట్టు కలొస్తే సంపదలు వస్తాయని చెప్పాము. కానీ బురద గుంటలో పడి డ్రైనేజీ హైదరాబాద్ డ్రైనేజీలో మూసీలో పడిపోయి ఆ డ్రైనేజీ తాగినట్టు కలొచ్చిందంటే వాడు 2 నెలలు ఢామ్ అంటాడు. ఇంకో డబ్బు గురించి బెంగెట్టుకోకర్లా, ఉద్యోగం కూడా మానేసి ఇంట్లో కూర్చోవచ్చు, ఎందుకు ఎలాగో 2 నెలలో వస్తాడు కనుక వాడు. అంత భయంకరం. అయితే ఇవన్నీ ఆరోగ్యవంతుల కలలే, అనారోగ్యవంతుల కలలు ఫలించవు. పాలుగారే చెట్టు ఒంటరిగా ఎక్కుతున్నాడు అనుకుంటే వాడికి కూడా ప్రమాదం అన్నారు. చెట్టుని గిల్లితే పాలు వస్తాయి, కోస్తే పాలు వస్తాయి కొన్నింటికి, మర్రి చెట్లు అనగా పనస చెట్లు అనగా. ఆ పాలు కారుతూ ఉండగా చెట్టు ఎక్కకూడదు ఒంటరిగా, ఎక్కితే వాడు కూడా తొందరలో వెళ్ళిపోతాడని అర్థం. కలలో జలగ కానీ పాము కానీ కరిచినట్టు కలొస్తే అది కూడా గండ సూచకం, యాక్సిడెంట్ ఏదో అవుతుందన్నమాట. పాము ఉరికే కనపడితే మాత్రం దోషం కాదు. కలలో కోతి కనపడకూడదు. శాఖామృగ శాస్త్రగణైర్ నిషిద్ధ, అన్ని శాస్త్రాలలో కోతి కనపడకూడదన్నారు. అయితే తర్వాత సీతాదేవి ఒక వరం ఇచ్చిందిలేండి, హనుమంతుడు కనపడితే పర్వాలేదు, ఈ కొండముచ్చులు నల్లమూతి కోతులు ఉంటాయే వాటిని మాత్రం చూడకూడదు అని శాపాన్ని, ఆ శాస్త్రాన్ని కొంచెం మార్చింది ఆ తర్వాత. కోతి కూడా నిషిద్ధం. ఇలా రకరకాలైన ఉన్నాయి. నూనె తాగినట్టు కల రావడం దరిద్రం అన్నారు. కొంపలు తగలబడినట్టు కలొచ్చిందంటే గ్యారంటీగా తొందరలో కొంపలు పోతాయట, ఎగిరిపోతాయట. ఇవన్నీ బృహస్పతి గారు స్వప్నాధ్యాయంలో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో అవన్నీ ఇప్పుడు నిజంగా పాపం త్రిజటి కలొచ్చిందనమాట. ఆవిడ చెప్పేసి సుస్పష్టంగా, నేను ఒక భయంకరమైన కల చూశాను. గజదంతమయీం దివ్యాం శిబిగాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవగా. ఒకనొక పల్లకి ఎక్కొచ్చాట రాముడు. ఆ పల్లకి ఎటువంటిది, శిబికాం అంటే పల్లకి అని ఎక్కాడు. అంతరిక్షగాం ఆకాశంలో ఎగురుతుంది ఆ పల్లకి. పల్లకిని ఎవడో ఒకడు మోస్తే కానీ కదలదు భూమి మీద. అటువంటిది ఆ పల్లకి తనంత తాను ఆకాశంలో ఎగురుతోంది. ఆ పల్లకి గజదంతమయీం, ఏనుగు దంతములతో తయారు చేసిన తెల్లని స్వచ్ఛమైన పల్లకి. అప్పట్లో వీరప్పన బాధ లేదు కనుక చక్క మంచి దంతాలు చచ్చిపోయిన ఏనుగు దగ్గర నుంచి తీసుకొచ్చి తయారు చేశారన్నమాట. అటువంటి ఆ ఏనుగు దంతంతో తయారు చేసిన పల్లకి ఎక్కి రాముడు వెడుతున్నాడు. దానికి హంసలు 1000 హంసలు దాన్ని తగిలించుకుని ఎగురుతున్నాయి. హంసలు మోస్తున్న పల్లకీలో రాముడు లక్ష్మణునితో కలిసి ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉండడం చూశాను. ఎంత శుభమండి ఇది. అసలు ఏనుగు దంతం చూడటమే గొప్ప, అదిలో ఏనుగు దంతంతో చేసిన పల్లకీ ఎక్కడం ఇంకా వైభవం. అందులో సోదరుడితో కలిసి హంసలు మోస్తూ ఉన్న విమానంలో ఎక్కి వెళ్ళాడంటే చక్రవర్తి అవ్వబోతున్నాడు అని అర్థం భవిష్యత్తులో అనమాట. ఇంకా అద్భుతమైన ఆ త్రిజటా స్వప్న వృత్తాంత విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్. శ్రీయాంజనేయం.